స్వతహాగా స్వభావ సిద్ధంగా అందరూ ఆ పరమాత్మ యొక్క రూపములే, నీవుగా కనిపించున్నది వారే అని కదండి అర్థం. తత్వవేత్త తత్ త్వం ఇది వేత్త, త్వం నీవుగా కనిపించేది ఆ పరమాత్మయే తత్ ఏ అని చెప్పేది కదా తత్వం తత్వశాస్త్రం. భారతీయ తత్వశాస్త్రం ఏం చెప్తుంది, నీకు ఎదురుగా కనిపించే ఏ జీవుడైతే ఉన్నారో ఆ పరమాత్మయే ప్రత్యక్ష రూపమై ఉన్నారు అన్నదానికి సశాస్త్రీయంగా నిరూపిస్తూ వస్తుంది. తత్వవేత్త అంటే త్వం నీవుగా కనిపించున్నది ఆ పరమాత్మయే అని గమనించిన వారు. ఇహ ఈ ప్రపంచంలో జరిగే విశేషాలు ఉన్నాయి చూచారు, ఇవన్నీ గుణములు త్రిగుణముల యొక్క చమత్కారమే. పరమాత్మ అన్డిస్టర్బ్డ్. ఒక ఆయన మంచివాడు కావచ్చు చెడువాడు కావచ్చు లౌకిక గుణముల దృష్ట్యా, కానీ వారి సహజస్వరూపం మాత్రం పరమాత్మయే అని గ్రహించి ఆస్వాదిస్తూ ఉంటారు తత్వవేత్త. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణవిదో మందాన్ కృష్ణవిద్న విచాలయేత్. ఇప్పుడు చూడండి, ప్రకృతి గుణముల చేత ఒకళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చక్కగా ఆ శాస్త్రులు గారు ముందు రోజు వచ్చి చెప్తారన్నమాట, అయ్యా మీరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు సంతోషం, ఈ సత్యనారాయణ వ్రతం వల్ల మీ పిల్లలందరికీ శుభం జరుగుతుంది, చక్కటి ఉద్యోగాలు వస్తాయి, చాలా పైకి వస్తారు, అలాగే మీకు సంపద పెరుగుతుంది, అలా లౌకికమైన ప్రయోజనాలన్నీ చెప్తారు సత్యనారాయణ వ్రతం వల్ల వచ్చే ప్రయోజనాలు. అది దృష్టిలో పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ఇంటి యజమాని ఆ సత్యనారాయణ వ్రతం నిర్వర్తిస్తారు. వాస్తవానికి అసలు అన్ని కర్మల యొక్క అసలు ఉద్దేశం ఏమిటి సర్వకర్మలు, కర్మలు అసలు ఎందుకు చేస్తున్నాం, బుద్ధి యొక్క నిశ్చలత కోసం అని అనుకున్నాం. బుద్ధి యొక్క షార్పెండ్ లాజిక్, తెలివితేటలు నిర్మలము సునిశ్చితము విస్తారము అయితే పరతత్వం మనలోనే ఉంది, ఎక్కడ వెతకక్కర్లా, పరమాత్మను ఎక్కడ వెతుకుతావు, చివరికి మనలోనే పట్టుకోవాలా, ఎందుకు తెలియటం లేదు, మన బుద్ధి మందగించింది కాబట్టి. మందమైన బుద్ధి ఉత్సాహం సాహసం ధైర్యం పొందటానికి గాను కర్మలన్నీ నియమించబడ్డాయి, అది అల్టిమేట్ ఎండ్. అది ఎవరికి తెలుస్తుంది, తత్వవేత్తకు తెలుస్తుంది. మామూలు లౌకికమైనటువంటి ప్రయోజనములు మనసులో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ కర్మల వల్ల మనకేమిటి లాభం, మోక్షం వస్తుందండి, నీ బుద్ధి నిర్మలమవుతుందండి, ఆత్మతత్వం తెలుస్తుందండి, ఆ శబ్దాలు వారికి అర్థం కావు. ఏ ఆత్మతత్వం తెలియటువంటి పిల్లలు ఏమైనా ప్రయోజనం ఉందా, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అకృష్ణ విదో మందాన్ అన్నారు కృష్ణ పరమాత్మ. వాళ్ళకి విషయమంతా తెలియదు, కొంచెం మందబుద్ధి కలిగి ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళని నీవు వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు, ఆయా ప్రయోజనాలు చెప్పి వారి చేత ఆయా పనులు చేయిస్తూ ఉంటే. ఇప్పుడు చూడండి, కార్తీక మాస స్నానాలు చేస్తాం, చేస్తే ఏమిటొస్తుంది, అయ్యా శుభప్రదం అవుతుందండి, మన కష్టాలన్నీ తొలుగుతాయి, మన పిల్లలకి అనారోగ్యాలు ఇటువంటివి రాకుండా ఉంటాయి, ఇలా లౌకికమైన ప్రయోజనాలు చెప్తారు. ఆయన ఒక సంవత్సరం చేస్తాడు, రెండవ సంవత్సరానికి ఆ ప్రయోజనాలు మానేసి ఆ కార్తీక మాస స్నానం చేసేటప్పుడు వచ్చే ఆనందాన్ని ఆ తన్మయత్వాన్ని ఆ శివుడి దగ్గర తన మనస్సు ఆ నిలకడ కాసేపు నిలకడ అవటాన్ని అది ఆనందిస్తూ ఇక ప్రయోజనాలు ఆయనకి క్రమక్రమంగా చెప్పకల అవి పక్కన పారేసి ఎడిదిరిగి చేస్తాడు, ముందుగా కొన్ని ప్రయోజనాలు ఉద్దేశిస్తాడు. సో ఆ విధంగా లౌకిక ప్రయోజనాలు ఉద్దేశించి కర్మలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అకృష్ణ విధులు అంటారు. అకృష్ణ విధులు అంటే పూర్తిగా విషయం అంతా తెలియని వాడు, లౌకికమైనటువంటి మనసంతా ఏదో పిల్లలు బాగుండాలి, ఇంకోటి సంపద బాగుండాలి, ఇల్లు బాగుండాలి, వాకిల్లు బాగుండాలి, కష్టాలు రాకూడదు, ఇటువంటి ప్రపంచమైనటువంటి విషయాలు వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి చేత ఏం చేస్తున్నాం, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు అదే నాయన లౌకిక ప్రయోజనాల కోసం చెయ్యకు అని చెప్తే అతను కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకని అతనికి ప్రోత్సహించి ఆ లౌకిక ప్రయోజనాలు కృష్ణవిత్ అంటే తెలిసినవాడు, ఈ తెలియని వాడిని నా విచాలయ్యే అతను విత్డ్రా చేయకూడదు, లేకపోతే కర్మల వల్ల ప్రయోజనం లేదు నాయన అనేటువంటి కర్మ రహిత వాదాన్ని మనం అతని దగ్గర ఉంచకూడదు, పైగా ప్రోత్సహించాలట. కర్మయోగం కదండి, కర్మలు చేస్తే వాటి ప్రయోజనం ఆటోమేటిక్గా వస్తుంది, ఏదో కారణం వల్ల చేస్తాం. ఇప్పుడు చదువుకునే పిల్లవాడు ఉంటాడు. నువ్వు చదువుకుంటే అనేక విషయాలు తెలుస్తాయి, ఒక విషయాన్ని చక్కగా మన నువ్వు అర్థం చేసుకునే శక్తి వస్తుంది. తద్వారా ఉపనిషత్తులు చదువుతావు, అవి అర్థమవుతాయి. భగవద్గీత చదువుతావు, అది కూడా నీకు అర్థమవుతుంది. అందుకుగాను ఇప్పుడు నువ్వు స్లిప్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వరా అంటే ఆవిడకి అర్థమవుతుందా? ఆయనకేంటి, స్లిప్ టెస్ట్ తప్పితే ఇది అవుతుంది, పాస్ అయితే నువ్వు పై క్లాస్కి వెళ్తావు, లేదా నువ్వు బాగా చదివితే చాక్లెట్లు ఇస్తాను, ఇట్లా ఏవో ప్రయోజనాలు చెప్తే అతను చదువుతూ చదువుతూ ఉండగా ఆ చదువు యొక్క ఇంపార్టెన్స్ అర్థమయ్యి దాన్ని సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసే స్టేట్కి వచ్చి అతనికి లక్ష్యమో ఆశయమో అర్థమైపోయిన తర్వాత ఇంకా మనం అతనికి చిన్న చిన్న అవి చెప్పక్కల. అప్పటిదాకా మనం ప్రోత్సహించాలి. అతనికి తెలియదు కదా, అలాగే కర్మలు చేసేవాళ్ళు కూడా లౌకికమైన ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నా కూడా నువ్వు ప్రోత్సహించు. కృష్ణవిత్ న విచాలయత్, తెలిసినవాడు, కృష్ణవిత్ అంటే జ్ఞాని, నా విచాలయత్, అతను విత్డ్రా చేయకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే క్రమక్రమంగా ఈ కర్మల విషయంలో ప్రోగ్రెస్ అవ్వాలి. ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఎలా వస్తుంది చూడండి. మై ఇక్కడ కర్మలు ఎలా చేయాలి అనేదానికి నాలుగు స్టెప్పులు చెప్పారండి, ఫోర్ స్టెప్స్. కర్మ చేసేటప్పుడు ఈ నాలుగు గుర్తుంచుకుంటాం అన్నమాట, ఏ కర్మ చేసినా. అప్పుడేమవుతుంది, ఈ నాలుగు గుర్తుంచుకుని కర్మలు చేస్తూ చేస్తూ ఉండగా మనం కూడా తత్వవేత్తలం అవుతాం. తత్వవేత్త అనేది ఒకటి సొమ్ము కాదు, మనలో ఎవరైనా తత్వవేత్త అవ్వవచ్చు. కాబట్టి తత్వవేత్త గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం లౌకికమైన ప్రయోజనం దృష్టిలో ఉండి ఉండవచ్చు గాక, కానీ ముందు ముందు ఈ కర్మల వల్ల మనం తత్వవేత్తలు అవుతాం. ఏ కర్మల వల్ల? మనకి ఏ ఏ కర్మలు నియమించారో ఆయా కర్మల ద్వారా. మై సర్వాణి కర్మాణి సన్యస్యా, దట్ ఈస్ స్టెప్ వన్. అధ్యాత్మచేతస, స్టెప్ టూ. నిరాశి నిర్మమో, స్టెప్ త్రీ. విగత జ్వర, నాలుగు విగత జ్వర. మొట్టమొదటిది ఏంటి? మై సర్వాణి కర్మాణి సన్యస్య, సర్వకర్మలు పరమాత్మ పట్ల సన్యసించిన వారే. అంటే ఏంటి అయ్యా, కర్మ ప్రయోజనాలు భగవంతుడికి సమర్పిస్తున్నాం. భగవంతుడికి ఏదో డబ్బులతో కొబ్బరికాయ కొని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఈ డబ్బులు ఏం చేస్తున్నాం? స్వామికి డబ్బులు వేస్తున్నాం, లేదా కొబ్బరికాయ చేస్తున్నాం, లేకపోతే మనకి ఇష్టం కాబట్టి పాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నాం, లే మనకు ఉన్నటువంటి దానిలో ఒకదాన్ని ఏదో తీసుకొచ్చి వారికి ఏం చేస్తున్నాం? సమర్పిస్తున్నాం. ఇప్పుడు మన యొక్క సర్వకర్మలు ఏ విధంగా మనం డబ్బులతో ఒక కొబ్బరికాయ కొట్టి స్వామికి అండి కొబ్బరికాయ కొడుతున్నాం, మనకేంటి లాభం? అంతసేపు ఆలోచిస్తున్నావా? స్వామి వస్తున్నారు, కొబ్బరికాయ కొట్టాలి అన్న శ్రద్ధతో చేస్తున్నాం, ప్రేమతో చేస్తున్నాం, ఐ లవ్ యూ ఓ ఆల్ మైటీ అన్న ఉద్దేశంతో చేస్తున్నాం, అవుట్ ఆఫ్ అవర్ లవ్ టు గాడ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్వకర్మాణి, నువ్వు చేసే ప్రతి పని కూడా, వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ డూయింగ్, ట్యూషన్లు చెప్పడం కావచ్చు, వంట చేయటం కావచ్చు, ఇంకో బజార్కి వెళ్ళి ఏమైనా తేవటం కావచ్చు, ఇంటి కోసం ఏదైనా సంపాదించడం కావచ్చు, మన పిల్లల్ని పెంచడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ కర్మ చేస్తున్నా ఇలా ఉపన్యాసం చెప్పడం కావచ్చు, శృతం కావచ్చు, వినటం కావచ్చు, ఏది చేస్తున్నా సర్వాణి కర్మాణి మయి సన్యస్య, స్వామికి సమర్పించాలి. యోగ సన్యస్త కర్మాణం అన్నారు. కర్మయోగము ద్వారా కర్మలు సన్యసించాలట, అంటే కర్మలకు సంబంధించని వాణ్ణి అని మనం ఎప్పుడు గ్రహించగలం? మనం చేస్తున్న కర్మలు స్వామికి సమర్పిస్తూ 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 ఉంటే కర్మలు నాకు బంధం కాదు అని అర్థమైపోతుంది. స్వామికి అంటే ఏంటి? లౌకికమైన ప్రయోజనాలు కాదు. మనం కొబ్బరికాయ కొడితే మనకేం లాభం? ఆలోచించట్లా, ఎందుకు చేస్తున్నాం మరి? పిల్లాడికి ఫీజు కడితే మనకేం లాభం అని ఆలోచిస్తున్నామా? అవుట్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ ద చైల్డ్ మనం కష్టపడైనా సరే ఫీజు కడుతున్నాం, అప్పు చేసైనా ఒక మాట పడైనా ఫీజు కడుతున్నాం. అట్లాగే భగవంతుడికి ఇప్పుడు మనం మన సర్వకర్మలు ఏ కర్మలు చేస్తున్నామో అవన్నీ స్వామికి సమర్పణ చేస్తూ పరమశివ ఇదిగోనయ్యా నీకు సమర్పిస్తున్నానయ్యా అని చేస్తాం అన్నమాట. ప్రతి కర్మ, స్వామి ఈరోజు నిద్ర లేచాను, నీకు నమస్కారం పెట్టాను, ఇక చూడు ఈ శరీరానికి మొహం కూడా కడుగుతున్నాను, ఇది నీ శరీరాలు కదా ఇవన్నీ అని కూడా చేయొచ్చు, చేయొచ్చండి. మరి భోజనం చేస్తూ నాలోని అంతరాత్మ స్వీకరించండి అని వారికి నివేదన చేయట్లా? తినేది మనమే అనిపించ లౌకికంగా అనిపించినప్పటికీ నివేదనతో ఏమైంది? పరమాత్మ సేవ అయిపోయింది భోజనం చేయటంతో. సర్వకర్మలు, నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా పరమాత్మ పట్ల సన్యసించబోయా, నాకు ప్రయోజనం ఉద్దేశించి కాదు స్వామి, ఇది నీకు సమర్పిస్తున్నాను అని మయి సన్య సర్వస్య కర్మాణి సన్యస్య. కర్మ చేసేటప్పుడు సర్వకర్మలు నాకు సమర్పించు. అధ్యాత్మచేత సహా బుద్ధి ఆత్మతత్వంతో, అధ్యాత్మ సర్వము పరమాత్మ స్వరూపమే కదా అన్న భావనని అధ్యాత్మమైన బుద్ధి అంటారు. చేతసహ అంటే బుద్ధి అంటే పరమాత్మకు సంబంధించిన బుద్ధితో, సర్వము పరమాత్మమయం కదా అన్న భావంతో చేయటం. నిరాశి నిర్మమో, ఎటువంటి లౌకికమైన ఏదో ఆశించి చేయటం కాదు, ఏదో ఆశించి కొంతమంది మనం కొన్ని లౌకిక విషయాలు చేస్తాం. ఇప్పుడు స్వామి ఏమంటున్నారు, స్వామి ఏ దేవుడికి కొంతమంది దేవాలయానికి వచ్చినప్పుడు నమస్కారం పెట్టినప్పుడు ఏదైనా కోరుకో అంటే కోరుకోరు. స్వామి నీకు ఏది ఇష్టం అయితే అది ఇవ్వయా, నువ్విష్టం, నువ్వే నీకేది ఇవ్వవలసి ఇవ్వవచ్చో ఇవ్వకూడదో నీకు తెలుసు, కాబట్టి నేను ఇదే అని అడగను అని కొంతమంది అసలు అడగరు. అసలు దేవాలయానికి వచ్చి స్వామికి నమస్కరిస్తూ ఇది కావాలయ్యా అని అన బుద్ధి కాదు. ఎందుకని, అసలు ఆశించడం అనేది స్వామి దగ్గర నేను ఆశించేది ఏంటి, నాకేం కావాలి, నాకు అడిగి ఇచ్చాడా శరీరం, నేనేమన్నా ప్రార్థన చేస్తే ఇచ్చాడా, మానవ జన్మ ఇచ్చాడు, అటువంటి నా మానవ జన్మ ఇచ్చినవాడు నన్ను రక్షించడం తెలీదా, కొత్తగా ఆయనకి నా అడ్రస్ చెప్పి స్వామి నన్ను రక్షించండి అని చెప్పాలా, ఎందుకు ఆయనకి నేను నా శ్రద్ధ వారిపై వారి పాదాల దగ్గర తీసుకెళ్తా, ఏమి ఇవ్వాలి లేక ఇవ్వవద్దు దట్ ఈస్ హిజ్ డ్రామా నాట్ అవర్స్ అని నిరాశి. ప్రపంచంలో భాగాన్ని కావాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదయా, నాకు నీ దగ్గరికి వచ్చేసి కదా నీ ఇష్టం, ఇది ఈ ప్రపంచం నీది అయిపోయాయి. ఇప్పుడు నాటకంలో నాటక రచయిత ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, నా ఇష్టం వచ్చినట్టు రాయవయ్యా అంటామా మనం, ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు మనం నటిస్తాం, అంతేకాని మనకు నాటకంలో మన పాత్రకి డబ్బులు వస్తే బాగుండు అని మనం కోరుకోకల్లా, ఆ కథలో డబ్బులు రావాలంటే వస్తే పోవాలంటే పోతాయి అంతే. సో నిరాశి నిర్మమో, నిర్మమో అంటే మమ అంటే నాది, నీది అంటే నిర్మమ. స్వామి నాది అని అనిపించడం నా భ్రమయ్యా, నాది అంతా నీదయ్యా అని ఒక భావనతో కర్మ చేయాలి. నా పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారయ్యా, వీళ్ళు అందరూ నీ పిల్లలు, సో నీ పిల్లలకి నేను సేవ చేస్తున్నాను, నా వాళ్ళు కాదు వీళ్ళు, నీ వాళ్ళు, నా భర్త నీ స్వరూపం, ఈ ప్రపంచమంతా నీది, నాది అనిపించినంత నాది నాది అనుకున్నది నీది కాదురా అన్నాడే, నాది అనిపించింది నీది అనుకుంటే అప్పుడు ఏంటి ఏమైపోయింది, మమకారం లేకపోయింది. సో నిరాశి నిర్మమో భూత్వ విగత జ్వర, విగత జ్వర అంటే మళ్ళీ రేపేమవుతుందో ఎల్లుండేమవుతుందో ముసలాడు అయితే ఏమవుతుందో, కొంతమంది ఏమవుతుందో వార్ధక్యాన్ని బాగా డబ్బు కావాలని జీవితాంతం సంపాదించి చివరికి వార్ధక్యంలో కాళ్ళు చేతులు పనిచేయక చచ్చిపోతారు, చివరికి అది కూడా అనుభవిస్తాడు. అసలు మనం ఇప్పుడు రక్షించినవాడు వార్ధక్యంలో మాత్రం రక్షించరా, ఒకడు రక్షించేవాడు ఒకడు ఉన్నాడు కదా తల్లిగర్భంలో రక్షించేవాడు, అప్పుడు రక్షిస్తాడు. విగత జ్వర, జ్వరం అంటే మానసికమైనటువంటి ఎటువంటి ఆవేశము ద్వేషము అసూయ లోభము ఈ గుణములు లేకుండా ఈ నాలుగు దృష్టిలో పెట్టుకుని కర్మ చేయి. మయి సర్వాణి కర్మాణి సన్యస్య, అధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో, విగత జ్వర యుద్ధస్వ, యుద్ధం చేయి. సో ఈ నాలుగు దృష్టిలో పెట్టుకుని యుద్ధం చేయి. ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవా, ఎవరైతే నిత్యము నేను చెప్తున్నట్టుగా సర్వకర్మలు పరమాత్మకు సమర్పిస్తూ బుద్ధి అంతా వారి మీద నిలిపి మమకారం లేకుండా ఆశా మమకారం వదిలిపెట్టి అన్ని దిగుళ్ళు విగత జ్వర దిగుళ్ళన్నీ వదిలేసి ఎవరైతే కర్మ చేసి చేస్తూ ఉంటారో వాళ్ళకు ఏమవుతుంది, ఏమే మతం నాయి నేను ఇప్పుడు చూపించినటువంటి త్రోవలో ఎవరైతే నిత్యం అనుతిష్టంతి మానవా, ఎవరైతే నీ మార్గంలో కర్మలను అనుతిష్ఠిస్తూ ఉంటారో, అంటే ఇక్కడ అనుష్ఠానం అంటే వేరే అనుష్ఠానం అక్కర్లా, చేస్తున్న కర్మలే, మనం ఏమేమి చేయాలో అది ఎడిదిరిగి చేస్తున్నాం, ఎటొచ్చి ఇప్పుడు ఏం చేసాము, ఈ నాలుగు దగ్గరలో పెట్టుకున్నాం, స్వామి సన్యసించి దేన్ని సన్యసించాలి, కర్మ ఫలాన్ని సన్యసించి, ఫలాన్ని ఆశించి చేయటంలా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. పిల్లల్ని పెంచేటప్పుడు ఫలాన్ని ఆశించి చేస్తున్నామా, వాడు ఎవరో మనల్ని పోషిస్తాడు రక్షిస్తాడు హూ నోస్ మే నాట్ బీ, మనం ఎందుకు చేస్తున్నాం? ప్రేమ మీద చేస్తున్నాం. దర్శాలు ఇట్స్ నాట్ ఏ బిజినెస్. పిల్లలు పెంచడం అనేది బిజినెస్ కాదు. పరమాత్మతో మనం బిజినెస్ చేయక్కర్లా. వారితో మనకు బిజినెస్ ఏంటి? దేహాన్ని ఇచ్చిన ఆయనతో బిజినెస్ ఏం చెప్తావు? అందుకని సర్వకర్మలు వారి పట్ల సన్యసించి, నేను ఇంత చేశాను నాకేం వచ్చింది అనేటువంటి భ్రమలన్నీ వదిలేసి, నిరాశి నిర్మమో విగత జ్వరహ అన్ని దిగుళ్ళు వదిలేసి, ఎవరైతే నేను చెప్తున్న మార్గంలో కర్మలు చేస్తారో నిత్యం అనుతిష్టంతి, శ్రద్ధావంతో అనుసూయంతో. ఆ కర్మ కూడా ఎలా చేయాలి? శ్రద్ధతో చేయాలి. నా కర్మకాలు చేశాను కాదు, బాగా చేయటం. బాగా చేయటువంటి కూర కూర ఉండాలి. కూర చేస్తానండి, కర్మ కదా చేస్తాను. అట్లా కాదు, ఆ కూర చాలా రుచిగా ఉండేటట్టుగా ఎలా చేయాలి? పిల్లల్ని పెంచడంలో, పిల్లల్ని పెంచుతామండి, చేయాలి కదా భగవంతుడికి సమర్పిస్తామంటే, ఏమైనా అల్పకర్మ దొంగతనం చేసి నీకు సమర్పిస్తానంటే ఎట్లా? ఆ పని శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేసి వారికి సమర్పించాలి. బ్యాంకులో పనిచేస్తున్నాం, చేస్తున్నప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను స్వామి, ఈ కర్మ మీకు సమర్పిస్తున్నాను అన్నప్పుడు అక్కడ బాగా చేసి సమర్పించాలి. అంతేకాని అక్కడ పని కొట్టేసి ఎలా సమర్పిస్తే ఎట్లా? బాగా చేసి శ్రద్ధావంతో అనసూయంతో. అనసూయ అంటే ఇతరులు వాళ్ళు నాకు ఇంతే వచ్చింది, వాళ్ళకి అంత వచ్చింది, వాళ్ళు నా కర్మ కాలింది, నేను ఇట్లా అయిపోయాను, నాకు ప్రమోషన్ రాలేదు, వాళ్ళకు వచ్చింది, ఈ ఏడుపు అంతా మానేసి, వాళ్ళింట్లో అది ఉంది మన ఇంట్లో ఇది లేదు, ఈ గొడవ అంతా మానేసి, ఎటువంటి అసూయ లేకుండా శ్రద్ధతో ఎవరైతే ఈ కర్మ ఈ మనం చెప్పుకున్న నాలుగు మార్గాల్లో చేస్తారో వాళ్ళకు వచ్చే లాభం చెప్తున్నారు. ముచ్యంతే తేపి కర్మభి, వారు ఆ కర్మల ద్వారానే మోక్షం పొందుతారు. ముచ్యంతే బంధ విముక్తి పొందుతారు. దే గెట్ రిలీవ్డ్. కర్మలు బాగా చేసి స్వామికి సమర్పిస్తే కర్మ బంధం తొలగుతుంది. జీవుడికి వచ్చిన తిప్పలేంటి? కొన్ని కర్మలు చేస్తాడు, వాడికి ప్రయోజనాలు, ఆ ప్రయోజనాలలో మళ్ళా కొన్ని కర్మలు, మళ్ళా ప్రయోజనాలు, ఆ ప్రాసెస్లో పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఎన్ని జన్మలుగా చేస్తున్నాము. స్వామి ఒక మార్గం చూస్తున్నారు, వారికి సమర్పించి కర్మలు చేస్తే, ఉత్తమమైన ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే, ఆశ మమకారం లేకుండా చేస్తే, ఏ దిగుళ్ళు లేకుండా, స్వామి నీ సేవలో, దిస్ ఈజ్ మై వర్షిప్ టు యూ అన్న భావంతో శ్రద్ధగా అసూయ లేకుండా చేస్తే, ముచ్చంతే తేపి కర్మభి. ఎంత గొప్ప మార్గం చూపించచ్చు. అదే కర్మలు, ఆ చేస్తున్న కర్మలే, ఇంకా వేరే కర్మలు అక్కర్లా భగవంతుడికి. యూ మే నాట్ కమ్ టు టెంపుల్, లేదా కాశీకి వెళ్ళి ఉండకపోవచ్చు, ఇంకో చోటుకి వెళ్ళి ఉండకపోవచ్చు, లేకపోతే ధ్యానాలు చేసి ఉండకపోవచ్చు, చెయ్యి నీకు నియమించిన కర్మలే నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాయి. చూసా, ఆ బంధ విముక్తుని చేస్తాయ్యా. దానికి ఆపోజిట్ చెప్తున్నారు, ఏతు ఏతత్ అభ్యసూయంతో నా అనుతిష్టంటి. అలా కాకుండా అసూయతో కర్మలు, నియమించిన కర్మలు ఎవరైతే నిర్వర్తించారో శ్రద్ధగా, శ్రద్ధగా నిర్వర్తించి పరమాత్మకు సమర్పించడం అనే ప్రాసెస్లో ఎవరైతే నడువరో వాద్యమవుతుంది. సర్వజ్ఞాన విమూఢాంతాన్, సర్వజ్ఞానములు పోగొట్టుకున్నవాడు అవుతాడు. అసలు తెలివే పోతుంది, ఎందుకు పుట్టామురా, ఏమి సాధించాలరా, ఏమీ తెలియదు, ఏమి అర్థం కాదు. విద్ధి నష్టాన్ అచేతసహ, అతని బుద్ధి అనేక దోషములతో కూడుకున్నదై, ఇందాక చెప్పిన మార్గంలో చేయని వాళ్ళు నష్టాం, వాళ్ళకి ఏమవుతుంది? నష్టపోతారయ్యా. విద్ధి నష్టాం అచేతసహ, బుద్ధి తక్కువ వాళ్ళు. చక్కగా బుద్ధితో స్వామి చేస్తున్న కర్మ శ్రద్ధగా చేసి స్వామి సమర్పిస్తే ఆ కర్మలే, ఆ సమర్పణయే మనకు మోక్షం ఇవ్వబోతోంది. అయితే ఇంకొక చిన్న రహస్యం కూడా చెప్తున్నారు, అసలు కర్మలు చేయవలసి రావటం అనేది ఎవరి యొక్క ప్రాంప్టింగ్, వెనకాల ఉండే ఫోర్స్ ఏమిటి? సదృశం చేష్టతే స్వస్యాత్ ప్రకృతే జ్ఞానవానపి, జ్ఞానివానపి అంటే ఒకడు జ్ఞానం అయితే అయి ఉండొచ్చు, ఆత్మజ్ఞానం అయి ఉండొచ్చు, కానీ సదృశ్యం, ఈ దృశ్యమే స్వస్య చేష్టతే, వారి చేత పనులు చేయిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, చక్కగా భగవద్గీత విచారణ చేస్తున్నాం, అలా పిల్లవాడు వెళ్ళి ఒక సైకిల్ నుంచి కింద పడ్డాడు, అప్పుడు ఏమవుతుంది? మనం ఇది ఆపేసి పరిగెత్తుతామా లేదా? ఎందుకు పరిగెత్తుతున్నాం? ఆ ప్రకృతి మన చేత, అయ్యో ఏ పిల్లవాడు కింద పడ్డాడు పాపం, ముందు అతను సర్దాలి, ఇది ఆపేద్దాం అని అక్కడికి పరిగెత్తాం. అంటే జ్ఞానవానపి, జ్ఞానైనప్పటికీ ప్రకృతి అతన్ని ప్రాంప్ట్ చేస్తుంది. ఆ దృశ్యం ప్రకృతి స్వరూపంగా చేయిస్తుంది. మధ్యలో నీ తెలివితేటలే లేవు, ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు. ప్రకృతిం జాంతి భూతాని, అసలు జీవుణ్ణి కర్మల్లో నియమించేది ఎవరు? ఆర్డర్ చేసి ప్రకృతి యాంతి భూతాన్ని, భూతాన్ని అంటే జీవులను యాంతి నియమిస్తుంది. ఎవరు? ప్రకృతి నియమిస్తుంది. మధ్యలో తెలివితేటలు ఏం లేవు. చూడు మా పిల్ల ఏమండి, ఒక ఆవిడ చాలా క్లీన్గా ఉంటుంది, ఎప్పుడు బ్రహ్మాండంగా డ్రెస్ చేస్తుంది, ఎక్కడ చిన్న ఇది కూడా ఉండదన్నమాట. చాలా బ్యూటిఫుల్గా నీట్నెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, మంచి చీరలు కడుతుంది. ఇప్పుడు ఈ అమ్మగారి కొన్నాళ్ళు ఏదైతే పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఒక పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు టాయిలెట్కి వెళ్తాడు, తుడవకుండా ఉంటుందా? ముక్కు తుడవకుండా ఉంటుందా? ఏ ఎవరు చేయించారు? ఆవిడ ఎంతో నీట్నెస్ లైక్ చేస్తుంది, కానీ పిల్లవాడు నా పిల్లవాడు కదా అన్నటువంటి ఒకనక ప్రకృతిని నియమించినటువంటి ఒకనక వాత్సల్యము, మాతృవాత్సల్యం ప్రకృతిని నియమిస్తుంది. దాంతో ఆ అమ్మగారే అవసరమైతే ఈ చీర చండాలంగా కానీ ఒళ్ళో కూర్చోబెట్టి టాయిలెట్కి వెళ్ళినా సరే ఇంకే మాట్లాడదు. ఇదివరకు అసలు చిన్న అన్క్లీన్ చిన్న డస్ట్ కూడా రానివ్వని తల్లి అమ్మగారు. ఆ పిల్లవాడు ఒళ్ళో టాయిలెట్కి వెళ్తున్నా, ఉచ్చబోస్తున్నా, ఉచ్చంతా అయిపోయిన తర్వాత అప్పుడు పక్కన పెట్టి అవసరమైతే చీర మారుస్తారు. అంటే ప్రకృతి వారి చేత ఏం చేస్తోంది? తన పద్ధతిలో పనిచేయించుకుంటుంది. ప్రకృతి యాంతి భూతాన్ని అంత అంత వాత్సల్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరిచ్చారు? వారిదా? కాదండి, అది ప్రకృతిది. ప్రకృతి ఏం చేస్తుందంటే అతను నియమిస్తుంది, నియమించి పనిచేయించుకుంటుంది. నిగ్రహ కింకరిష్యతి నే చెయ్యను అంటావు, ప్రకృతి నిన్ను నియమిస్తుంది. ప్రకృతి బలవంతురాలా? బలవంతుడా? నువ్వు బలవంతుడా? నీ నిగ్రహం ఎందుకు పనికొస్తుంది? ప్రకృతి నియమిస్తుంది నిన్ను. ప్రకృతి యాంతి భూతాన్ని. ఓ రోజు తెల్లారి ఏదో ఓ ఫంక్షన్ ఒక కార్యక్రమానికి వెళ్ళేసరికి గురువుగారు యోగ వాసిష్టం గురించి చెప్తుంటే ఓ మహత్తరమైన కన్నా అట్లాగా అనుకున్నాను. ఇంటికి వచ్చి అక్కడక్కడ జరుగుతుంది, అక్కడ యోగ వాసిష్టం చదివేసరికి ఇది రాయాలనిపించింది. ఈ రాయాలనిపించిన కారణం ఏమిటి? ప్రకృతి యాంతి. ఆ కర్మ యొక్క ప్రయోజనం ఏంటి? అది మనం నిర్ణయించలేము. ఏ ఉద్దేశంతో చేశానో దాన్ని బట్టి నాకు ప్రయోజనం అంతవరకు. అది భగవంతుని సమర్పించి ఇందాక నాలుగు కండిషన్స్ కనుక నేను మెయింటైన్ చేస్తే ఆ కర్మ నన్ను ఉద్ధరిస్తుంది. ఎవరైనా సరే, ఏ కర్మ అయినా సరే, పరమాత్మ మన చేత చేయిస్తున్నాడు అనేది మర్చిపోకూడదు. ప్రకృతి యాంతిభూతాన్ని. నిగ్రహ కింకరిష్యతి నేను యుద్ధం చేయను అంటావు. సపోజింగ్ ఇప్పుడే నేను యుద్ధం చేయను అని 10 అడుగులు వేశాడు ఈలోగా ధర్మరాజును బంధించడానికి ఓ 10 మంది వస్తారనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఈయన? ఓ నాయనో అని వెనక్కి వస్తాడు. ఎందుకని? మా అన్నగారిని బంధిస్తున్నారు, రక్షించుకోవడానికైనా చేస్తాడు. అంటే ప్రకృతి అన్నగారిని రక్షించడం ఏంటి? వదిలేసిన వాడు పోక, ఏదో ఒకటి చేయిస్తుంది. ప్రకృతి వదిలిపెట్టదు. ప్రకృతి నా అన్నగారి మీద ఉన్న గౌరవం, అన్నగారు పేకాట ఓడిపోతే వారి ఆర్డర్ ప్రకారం అరణ్యానికి వెళ్ళిపోయిన ఆయన, 11 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన ఆయన, అన్నగారు రే కీచుకుని వాళ్ళ వదిలేయండిరా అంటే వదిలేశారు, వాళ్ళు లేపేయండిరా అంటే లేపేశారు. అంతటి ఆ భాతృ భక్తి గలవాడు ఈరోజు నేను యుద్ధం చేయను అని 10 అడుగులు వేస్తే ఈలోగా కర్ణుడు భీష్ముడు వాళ్ళు వీళ్ళు ఇన్ని కట్టేయడానికి వస్తే చూడగలండి. ఎందుకని చూడలేడు? వాట్ ఈస్ ది రీజన్? ప్రకృతి యాంతి. నిగ్రహం కరిష్యతి నే చేయను అన్నావు, ఇక్కడ ప్రకృతి నీ చేతి చేయిస్తుంది. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి. ప్రకృతి యాంతి భూతాని, నీ నిగ్రహం ఎందుకు పనికిరాదయ్యా. కనుక కర్మ నీకు నియమించిన కర్మ న్యాచురల్గా చేయటం మంచిదే, కానీ నేను ఎందుకు చేయాలి అని కూర్చున్నామంటే ప్రకృతి నీ చేత ఎలా చేయించుకోవాలో అలా తప్పనిసరిగా చేస్తుంది. ఒక సైకాలజీ బుక్లో రాశారు వాళ్ళు మేనేజ్మెంట్ సైన్స్ గురించి. నువ్వు ఒకవేళ ఆఫీస్లో పని చేయలేదనుకో, ఆ పని చేయని వాళ్ళని కొంతమంది ఆయన అబ్జర్వ్ చేశాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి అంట్లు తోమటం, నీళ్లు పట్టడం, అంటే ఏంటి ఈయన చేయకుండా ఏదో ఒకటి ఉండదు, ప్రకృతి ఇటు చేత ఏదో ఒకటి చేయించుకుంటుంది. ఆఫీస్లో ఎగ్గొట్టినందుకు ఇక్కడ గొడ్డు జాగ్రత్త చేస్తున్నాడు. ఆఫీస్లో ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఇంట్లో ఆ అమ్మగారు కొంత కేర్ తీసుకుని కొంత స్ట్రెయిన్ రాకుండా చేస్తున్నారు. సో చివరికి చేసేదంతా చేయించుకుంటుంది ప్రకృతి. నువ్వు ఇక్కడ ఎస్కేప్ అయినా అక్కడ యు ఆర్ ఫిక్స్డ్. ఇంకెక్కువ చేయించాలి. ఆ పిల్లాన్ని తీసుకెళ్ళడం, అమ్ముటి కడగడం, ఎక్కడో తీసుకెళ్ళడం, అక్కడ నుంచి చూడడం, లైట్ స్తంభం దగ్గర వాడు వీడు చూస్తుంటాడు, ఏందా 6 ఇంటి దాకా ఆఫీస్ అయితే 3:30, 4 ఇంటికి వచ్చేసావు అని అందరూ పలకరించడం. ఈ ఒక సావు కాదు, కర్మ ఎగ్గొట్టినందుకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తాడు అతను సైకాలజీలో, అదే మేనేజ్మెంట్ సైకాలజీలో. కాబట్టి ఒకవేళ ఆఫీస్ పని ఎగ్గొట్టినా, నీకు నియమించిన పని ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి నీ చేత చేయించుకుంటుంది. మా ఇంట్లో నేను చేయవలసింది నేను చేయను అంటే నీ పుట్టింటి వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది వచ్చి అక్కడికి వెళ్ళి గొడి చేయాల్సి వస్తుంది. లేకపోతే అక్కడ గారి అమ్మగారి పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాల్సి వస్తుంది, ఎక్కడో ఒకటి చేయించుకుంటుంది. కాబట్టి మనకు ఏది నియమించింది శాస్త్రము సిస్టము అని గమనించి మనమే ముందు చేయడం మంచిది. ప్రకృతి నన్ను ఏమి దేనికి నియమిస్తోంది అర్థం చేసుకుని ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి, నే చెయ్యను అని నువ్వు కర్మ నే చేయను అని నువ్వు కూర్చున్నావు అనుకో, నే జ్ఞానం కోసం వెతుకుతానంటే మరి నియమించిన వాళ్ళు ఊరుకుంటారా? శరీరం ఇచ్చిన వాడు ఊరుకుంటాడండి, నీ చేత చేయించుకుంటాడు, కంపల్సరీగా చేయించుకుంటాడు. అసలు బంధం కర్మ వల్ల వస్తోందా కర్మ వల్ల కాదయ్యా అని కొత్త ఐడియా ఇస్తున్నాడు. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ. జీవుడికి బంధం ఎందుకు వస్తుంది? కర్మ చేయటం వల్ల వస్తుందా? కాదు. కర్మ వల్ల మోక్షం వస్తుంది కానీ బంధం రాదు. మరి ఎందుకు బంధం వస్తుంది జీవుడికి? కర్మ బంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియములలో ఇంద్రియ అర్థములు ప్రవర్తి ఇంద్రియార్థములు ఇంద్రియముల ద్వారా ప్రవర్తిస్తున్నప్పుడు నీకు రాగ ద్వేషములు మనస్సు డెవలప్ చేసుకుంటుంది. సో ఇంద్రియ అర్థములలో ఏముంది నీకు? కొన్నంటే ఇష్టము, కొన్నంటే అయిష్టము, రాగము ద్వేషము, ఈ రెండు వ్యవస్థితౌ కల్పించ నీ చేత డెవలప్ చేసిబడ్డాయి. కొన్ని ఇంట్రెస్టు, కొన్ని నో ఇంట్రెస్టు డెవలప్ చేసుకున్నావు. ఇప్పుడు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాం, ఆఫీస్ పని అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి అంటే ఇంట్రెస్ట్ ఏంటో నీకు నీ ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు ఇవ్వాలి, నీకు ఇచ్చిన పనిని ప్రేమించడం నీ డ్యూటీ అంతవరకే, ఎందుకని నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి. ఇందులో నీ ఇష్ట ఇష్టాలకి సంబంధం ఏంటి? కానీ ఈ జీవుడు ఏం చేస్తాడంటే కొన్నిటికంటే ఇష్టం, కొన్నిటివంటే అయిష్టం, రాగము ద్వేషము, ఈ ఎందులో డెవలప్ చేస్తున్నాడు? ఇంద్రియ విషయాల్లోనూ ఇంద్రియముల్లోనూ ప్రపంచంలోనూ, ఇంద్రియ విషయమైనటువంటి ప్రపంచంలోను వీటిలో కొన్ని ఇష్ట అయిష్టములు డెవలప్ చేస్తున్నాడు. తయోర్ నా వశమాగశ్చేత్, నాయనా వాటికి నీవు నా వశం ఆగశ్చేత్, నీ ఇష్టాయిష్టాలకి ప్రియాప్రియాలకి లైకింగ్స్ అండ్ డిజ్లైకింగ్స్కి వశుడవు కావద్దు. డోంట్ బీ బౌడ్ బై దెమ్. నీ టార్గెట్ నీ ఆబ్జెక్టివ్ జ్ఞాపకం పెట్టుకోగాని నాకు నియమించిన కర్మ బాగా చేయాలి, వారికి సమర్పించాలి, ఫినిష్. ఇందులో ఇది ఇష్టం, ఈ కర్మ ఇష్టం, ఆ కర్మ అయిష్టం, ఏమండి నేను చక్కగా పనిచేసి పరమాత్మకు సమర్పిస్తున్నాను అని ఆఫీస్కి వెళ్ళిన వాడికి మీరు ఆ పని చెప్పండి, ఈ పని అంటే నాకు ఇష్టం ఉండదు అనే ప్రసక్తి ఏముంది? ఏ పని తనకు నియమించబడిందో ఆ పని చేస్తాడు. తయోర్ నా వశం ఆగశ్చేత్, వాటికి నువ్వు వశం కావద్దు, వీటికి రాగ ద్వేషములకి. ఇందులో అత్తారింటికి వస్తారు ఒక అమ్మగారు, ఆడబడుతులంటే ఇష్టం ఉండదు, వారికి నేను ఎందుకు చేయాలి అనుకుంటారు. అదే అంటే ఏంటి ఇది, దేన్ని రాగద్వేషములు ఏర్పరచుకోవటం వల్ల నీకు అలా అనిపించింది. నీ భర్త కర్తవ్యం నీ కర్తవ్యమే కదా, భర్తకు ఓ బాధ్యత ఉన్నప్పుడు నీ అది నీ కర్తవ్యం అవలా, భార్యకు ఓ బాధ్యత ఉన్నప్పుడు అది భర్త కర్తవ్యం అవలా? ఇందులో ఇష్ట ఇష్టాలు ఏంటి? దంపతులు అంటే ఏంటి? ఒకరి యొక్క ధర్మమునందు రెండో ఒక వారు పాల్గొనాలి. అది ఇప్పుడు ఒకసారి ఈ అమ్మగారి పొట్టింటికి వెళ్ళి అక్కడ కొన్ని పనులు చేయవలసి వస్తుంది, పెళ్లి సమయంలోనో ఇంకో సమయంలోనో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు భర్త గారు ఏం చేయాలి? ఆ కార్యక్రమానికి తాను సహకరించాలి. అలాగే భర్త గారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మనకు ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు, వారి బాధ్యత మనం పాల్పంచుకుంటాం. ధర్మ పత్ని ధర్మం చేయటంలో పార్ట్ ఇది గమనించి మన ఇష్టాయిష్టాలు ఇందులో సంబంధం లేదండి, నేను చెయ్యాలి చేస్తాను దర్శాలు అన్నటువంటి ఒక యోగ శక్తిని యోగ భావాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? అవి వశం చేసుకుంటాయి నిన్ను. నీ మార్గం నీ కర్మ మార్గం నుంచి కర్మని ఉపాసనగా కాకుండా కర్మకొద్ది చేయవలసి వస్తుంది. కర్మని ఏం చేయాలి? వర్క్ షుడ్ బి వర్షిప్. అంతేగాని ఇట్ షుడ్ నాట్ బి ఎ బాండేజ్. కర్మ నేను చేయవలసి వచ్చింది నా కర్మ అంటే అప్పుడు ఏమైంది? నీ ఇష్టాయిష్టాలు నిన్ను నడుపుతున్నాయి. అంతేగాని నీ ధర్మం నన్ను నడపట్లా, నీ స్వధర్మం నిన్ను నడపాలి కానీ ఇష్టాయిష్టాలు కానీ నడపవలసింది. ఇష్టాయిష్టాలు అభ్యాసవశం చేత వచ్చేవి, వాళ్ళ లైక్ చేయటం వెళ్ళండి, డిజ్లైక్ చేయటం ఇందులో ఏముందండి, నేను చేయాలి చేస్తాను ఫినిషింగ్. దానిలో మాట్లాడేదే ఉంది, ఆఫీస్కి వెళ్ళాం, అదో ఎవరో మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్ మొహం చూస్తే నాకు ఇష్టం ఉండదండి అందుకంటే పని మానేశానండి, మాకు ఇటువంటి సందర్భాలు వచ్చేవి. ఆ మేనేజర్ అండి ఆయన పద్ధతి నాకు నచ్చదండి అందుకని నువ్వు పని చేయట్లేదండి. నీకు జీతం ఇచ్చేది ఎవరయ్యా? మేనేజరా? కాదండి బ్యాంక్ అండి. నీవు ఎవరి సర్వెంట్వి? మేనేజర్ సర్వెంట్వా? కాదు కాదు బ్యాంక్ సర్వీస్, మరి బ్యాంక్కి కదా నువ్వు సర్వీస్.